ओम शांति। थोड़ा नजदीक बैठे तो अच्छा है, सब दूर दूर बैठे हैं, हम सब फैमिली बैठे हैं, बाबा के बच्चे। तो आपसे रूहरियान करने की तेलुगु में, अच्छा तेलुगु लो, ओके। तेरुजा अनुकोकुंडा शांति सरोवर की मी दग्गरिकि रावडం జరిగింది। నేను లోటస్ హౌజ్లో అహ్మదాబాద్లో 15 సంవత్సరాల నుండి అక్కడే సేవలు చేస్తున్నాం సమర్పిత రూపంలో. అయితే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి రావడం జరిగింది. కానీ డ్రామాలో ఏదైతే జరుగుతుందో అది అంతా కూడా దాని వెనుక చాలా కళ్యాణం ఉంటుంది. అయితే మన యొక్క బ్రాహ్మణ జీవితంలో ముఖ్యంగా సంగమ యుగంలో చాలా మౌజంకా యుగం అంటారు బాబా, అంటే ఆనందంగా సుఖంగా శాంతిగా గడిపేటువంటి రోజులు ఇవి మనవి. ఎందుకంటే రాబోయే సత్యుగానికి మనం లీడర్స్. రాబోయే లీడర్స్ ఎవరు? మనమే కదా. సత్యుగానికి మాలిక్ ఎవరు? విశ్వానికి. రాబోయే లీడర్స్ మనమే. కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, సంఘం యుగంలో బాబా మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే ఈ సంఘం యుగంలో బాబా ట్రాన్స్ఫర్మేషన్, అంటే మళ్ళీ మనం హెల్దీ వెల్దీ హ్యాపీగా ఉండడానికి బాబా రోజు మురళిలో మంచి మంచి జ్ఞానం యొక్క ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని మురళిలో ఇస్తాడు బాబా. మరి మురళి అంటేది సాధారణమైనది కాదు బాబా అంటారు. మురళి ఇది సాధారణమైన సత్సంగ్ కాదంటాడు బాబా, విశేషమైనటువంటి సత్సంగ్ మనది. ఎందుకంటే అనోంకి, అంటే కల్పంలో ఒకేసారి మిలన్ జరుగుతుంది. స్వయం రుహానీ బాప్సే రుహానీ బచ్చే మిల్తే, అంటే ఈ బాబా ఇచ్చేటువంటి ఏదైతే మన జ్ఞానం ఉందో అందులో మీకు రకరకాలుగా వాటిని మనం యూజ్ చేయొచ్చు. కొందరు డాక్టర్ రూపంలో దాన్ని స్వీకరించవచ్చు బాబా అంటారు. కొందరు రుహాని మిలిటరీ అంటాడు అప్పుడప్పుడు బాబా, మై రుహాని సర్జన్ అంటాడు బాబా. అంటే రకరకాల బాబా మనకు అందరికీ అనుగుణంగా ఉండే విధంగా బాబా స్వమానాల్ని మనకి ఇస్తుంటాడు. అదే బ్రహ్మ బాబా మనకు శాంపిల్ రూపంలో తన జీవితంలో అనుసరించి మనకు చెప్పారు. ఏదైతే మీరు గీతలో 18 అధ్యాయాలు తీసుకుంటే బ్రహ్మ బాబా జీవితమే 18 అధ్యాయాలు. అందుకే బాబా అంటాడు ఫాలో ఫాదర్, సీ ఫాదర్, ఫాలో ఫాదర్. అయితే దాన్ని షార్ట్గా మీకు 8 అడుగుల్లో చెప్తాను. బ్రహ్మ బాబా ఫస్ట్ మొదటి అడుగు ఏంటి? ఫస్ట్ స్టెప్, బ్రహ్మబాబా ఫస్ట్ స్టెప్ ఏంటి? నిశ్చయ బుద్ధి కదా. ఆలిఫ్ కో అల్లా మిలా, బే కో మిలి జూటీ బాద్షాహి. అంటే తను ఫస్ట్ నిశ్చయం కాగానే ఏం రాశాడు? పత్రం రాశాడు ఇంటికి, నాకు భగవంతుడు దొరికాడు. తర్వాత నా భాగీదారులు అంటే నా యొక్క పార్ట్నర్స్కి ఈ యొక్క అబద్ధమైనటువంటి డబ్బు దొరికింది, కానీ నాకు నిజమైన ధనం దొరికింది. అంటే ఫస్ట్ భగవంతుని మీద పూర్తిగా నిశ్చయం, విశ్వాసం, నిశ్చయ బుద్ధి విజయంతి. అంటే ఎంతవరకే పూర్తి నిశ్చయం కాదో మనం పూర్తిగా ఆనందాన్ని పొందలేకపోతాం. అంటే తనపైన తానుకు నిశ్చయం కలిగింది, నేనెవరిని అనేది. తర్వాత భగవంతుని మీద నిశ్చయం కలిగింది. కాబట్టి రాబోయే ఆ యొక్క మొత్తం ఫ్యూచర్ యొక్క సాక్షాత్కారం చేయించారు బాబా. అంటే నేనే నరుణ్ణి నారాయణగా ఉండేవాడిని, నేనే శ్రీకృష్ణునిగా ఉండేవాడిని, పూర్తిగా నిశ్చయం కలిగింది. అంటే ఫస్ట్ స్టెప్ బ్రహ్మబాబు వేసిన నిశ్చయ బుద్ధి. అప్పుడే రెండవ స్టెప్ ఏం చేశారు బాబా? సర్వ సమర్పణ్, మొత్తం అన్నిటినీ త్యాగం చేశారు బాబా. తనువు, మనసు, ధనము అన్ని విశ్వ సేవలో ఏక్ దక్సే బలిహార్ హో గయా. అంటే ఒకే బాబా అంటారు ఒకే సెకండ్లో, ఏమీ ఆలోచించలేదు బాబా. మళ్ళీ లౌకిక వాళ్ళకి కూడా అందులో నుండి ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు. ఏం చేశాడు, మొత్తం విశ్వ కళ్యాణం కొరకు తన సర్వస్వాన్ని సమర్పణ చేశారు. అంటే ఇవన్నీ మనం ఒకవేళ చదివితే బ్రహ్మబాబా హిస్టరీలో మనం ఆ విధంగా నడుస్తున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే నాకెంతవరకు నిశ్చయం ఉంది నా పైన, నాకు మరి నా పరివారం బ్రాహ్మణ్ పరివారం మీద ఎంతవరకు నిశ్చయం ఉంది, డ్రామా యొక్క జ్ఞానం పైన ఎంత నిశ్చయం ఉంది. ఇవన్నీ మనం చెకింగ్ చేసుకోవడానికి మంచి పాయింట్స్. అందుకే పడుకునే ముందు బాబా అంటాడు రోజు చాట్ రక్కు, చెకింగ్ కరు. చాట్ లేకపోతే మనం చెకింగ్ చేయకపోతే చేంజ్ కాలేం, పరివర్తన చేయలేం. తర్వాత మూడో స్టెప్ బాబా ఏం చేశారనే మొత్తం కూడా యజ్ఞ రక్షకునిగా బాబా అయ్యారు. ఐదుగురు మాతలకి మొత్తం కూడా ఆ మొత్తం ఆస్తిని కూడా సమర్పణ చేసేసి ఈశ్వరీయ సేవలో తన బ్యాక్ బోన్గా యజ్ఞ రక్షకుడిగా అయ్యారు. అంటే అక్కడ రామాయణంలో చూపెడతారు మీకు, మనకు రామాయణం చూసే ఉంటాం. అక్కడ విశ్వామిత్రుడు యజ్ఞాన్ని రచించినప్పుడు రాముణ్ణి లక్ష్మణుని కాపలా పెడతాడు, మీరు అసురుని యొక్క విఘ్నాలు రాకుండా ఇందులో మీరు కాపలా ఉండండి అని. అప్పుడు వాళ్ళు ఆ యజ్ఞాన్ని కాపాడతారు. అంటే ఫస్ట్ యజ్ఞము అవినాశి యజ్ఞము రచించింది ఎవరు, శివబాబా. స్వయం భగవంతుడు వచ్చి యజ్ఞాన్ని రచించాడు, దాన్ని మొట్టమొదటిగా ఎన్నుకున్న వ్యక్తి అని ఎవరు, బ్రహ్మబాబా. తను ఫస్ట్ యజ్ఞ రక్షకుడిగా అయ్యారు. మరి ఆ యజ్ఞం ఇప్పుడు ఆగకుండా విశ్వం యొక్క నలుమూలల అది జ్వాలలాగా పెరిగిపోయింది, ఆరిపోయిందా. అందుకే బాబా అన్నారు ఇది అవినాశి యజ్ఞము, వినాశనమే యజ్ఞం కాదు, ఇందులో అన్నీ స్వాహ అయిపోతాయి. అంటే బాబా ఫస్ట్ యజ్ఞ రక్షకుడిగా అయ్యారు. మనం కూడా యజ్ఞంలో ఉంటున్నాం, కొందరు ఇక్కడ సమర్పణ రూపంలో ఉంటున్నారు, కొంతమంది స్టూడెంట్ రూపంలో వస్తారు, కొంతమంది సేవ చేస్తారు. అయినా బాబా ఏమంటారు, మీరు గృహస్థి కాదు, ఆ ఇంటిని కూడా మీరు ఒక యజ్ఞం అనుకోండి, ఆ యజ్ఞంలో నేను నిమిత్త మాత్రుని. అందుకే గృహస్థి తనువుని ఎన్నుకున్నాడు బాబా, ఏదో బ్రహ్మచారి తనువులో రాలేదు. మంచి అనుభవి రథంలో బాబా అవతరించారు, ఒక శాంపిల్గా పెట్టారు బ్రహ్మబాబాని. తర్వాత బేఫికర్ బాద్షా, నాలుగవది బాబా బేఫికర్ బాద్షా, నిశ్చింత మహారాజు. యజ్ఞములు ఎన్నో పరిస్థితులు వచ్చాయి, ఎన్నో పరీక్షలు వచ్చాయి, అవి మనకు రాలేదు. కానీ మొట్టమొదటి ఇంజన్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ ఉంటుంది, దానికి ఎక్కువ ఉంటుంది కదా, మనం వెనుక అన్ని డబ్బాలు. కాబట్టి అతను ఎదుర్కొన్నటువంటి పరీక్షలు ఎలాంటి, చాలా కఠినమైనవి. అయినా బాబా నిశ్చయ బుద్ధి, అచల్, అడోల్, ఏకరస్ ఎప్పుడు కూడా చింత చేయలేదు బాబా. ఎందుకు, పూర్తి విశ్వాసం ఉంది భగవంతుని పైన, అతడు రచించిన యజ్ఞం. గరీబ్ పాట వచ్చింది, ఒకరోజు తినడానికి యజ్ఞంలో ఏం లేదు. అప్పుడు దాది అడిగారు, బాబా ఈరోజు ఏం లేదు, భోగ ఏం పెట్టాలి అంటే, బాబా అన్నాడు నవ్వుతూ, నీకు శివబాబా మీద విశ్వాసం లేదా, తను రచించిన యజ్ఞం ఎలా మనల్ని పిల్లల్ని ఆకలితో ఉంచుతాడు, బాబా యాదిలో ఉండు అన్నీ కరెక్ట్ అయిపోతాయి. అప్పుడు 11 గంటలకి మనీ ఆర్డర్ వచ్చింది, ఆ మనీ ఆర్డర్లో 500 రూపాయలు ఉన్నాయి. ఆ టైంలో 500 అంటే ఇప్పుడు అది 100,000తో సమానం దాదాపుగా. అప్పుడు బాబా అన్నారు తొందరగా వస్తువులు తీసుకొచ్చి తయారు చేసి బాబాకు ముందు భోగు పెట్టి పిల్లలకు తినిపించండి. తర్వాత అడిగారు దాది, బాబా ఇది ఎవరు పంపించారు. అప్పుడు బాబా అన్నాడు, ఈ రావణ రాజ్యంలో ఒక మండోదరి ఉంది, ఆ మండోదరి పంపింది. రావణుని భార్య ఎవరు, మండోదరి. రామాయణం మీరు చూస్తే అర్థమవుతుంది, తను రాముని భక్తురాలు, రాముడు అంటే చాలా ప్రీతి. మరి బాబా అంటాడు ఇది కలియుగం అనేది ఏంటి, రావణ రాజ్యం. మళ్ళీ అందులో నాకు నా పిల్లలు ఎక్కడో ఒక దగ్గర మంచి మంచి పిల్లలు ఉన్నారు, మరి సమయానికి ఆమె సంయోగం చేసింది ఆ మాతాజీ యజ్ఞంలో, అంటే ఆమె యొక్క భాగ్యము ఎంత ఉన్నతంగా తయారైండొచ్చు. అలా వర్ణన చేశాడు బావ. అంటే సమయానికి యజ్ఞములు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ భాగ్యము చాలా బాబా అంటాడు. పదమా పదం అంటే బాబా బేఫికర్ భాష. ఏ పరిస్థితి వచ్చినా బాబా చింత చేయలేదు. అన్ని చింతలు పోవడానికి కారణం ఒకటే, తపస్య. తపస్య చేయండి, అన్ని సమాధానం దొరుకుతుంది. ఇలా అంటే ఐదవది బాబా గెహన్ తపస్య. ఎప్పుడైతే యజ్ఞంలో బాబా ఈ విధంగా పరీక్షలు వచ్చాయో అప్పుడు బాబా గెహన్ తపస్య చేశాడు. తీవ్ర పురుషార్థం. పొద్దున్నే 2 గంటలకు లేచి బాబా తపస్య చేసేవాడు. అప్పుడు తీవ్ర పురుషార్థం. బాబా సంపూర్ణ అవస్థకు చేరుకోవడానికి చాలా తపస్య చేశాడు. మరి ఇప్పుడు సమయానుసారంగా కూడా మనకు బాబా అదే హెచ్చరిస్తున్నాడు. వచ్చే అవి మనసా సేవ జాదా కరువు. ఇప్పుడు వాచా సేవ తగ్గిపోయింది, మనసా సేవ పెరగాలి. ఎందుకంటే మన పరిచయాన్ని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ అంటే విశ్వంలో మొత్తం కూడా వ్యాపించిపోయింది. బాబా అంటాడు మీరు మైట్ గాండి, మీరు ఇతరులను మైక్గా తయారు చేయండి. మనం ఎంతసేపు మనం మైక్ కాకూడదు. ఇప్పుడు మనం మైట్ కావాలి. అంటే మన యొక్క నడవడిక, మన ముఖము, మన చలన్ చేహరా ఇవన్నీ బాబాను ప్రత్యక్షం చేయాలి. అలాంటి పురుషార్థం. తర్వాత బాబా కర్మయోగి. 6వది బాబా ఎప్పుడు కూడా చిన్న పని అని వదలలేదు. గరీపాట వచ్చినప్పుడు ఆవు పేడ ఉంటుంది కదా, దాంతో పిడికలు చేసేవాడు. ఆ టైంలో ఒక కలెక్టర్ వచ్చాడు. బాబా ఆ నెక్కర్ వేసుకొని రుమాలు కట్టుకొని ఒక లేబర్ లాగా అక్కడ సేవ చేస్తున్నాడు. అప్పుడు కలెక్టర్ వచ్చి అడిగాడు, మేము మీ బాబాని కలవాలి లోపల. అంటే బాబా అన్నాడు నవ్వుతూ, మీరు లోపల కూర్చోండి కలుస్తారు. కానీ బాబానే అడిగాడు అతను. కానీ బాబా చెప్పలేదు నేనే అని. అంటే బాబా కర్మయోగి. ఏ సేవ చేసినా బాబా ఆ స్వమానంలో నిమగ్నమే చేసేవాడు. స్వమానం కర్మయోగి. తర్వాత బాబా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని అతన్ని కలిశాడు. జైసాకరం వైసా డ్రెస్. అంటే ఇలాంటి కర్మ చేస్తే అలాంటి స్వమానం అభ్యాసం. అప్పుడు అతను ఆశ్చర్యపోయాడు కలెక్టర్. అంటే ఇంత పెద్ద మహాన్ అస్థి ఇతను ఇంత చిన్న పని ఎలా చేస్తున్నాడు. అంటే కర్మ చేసి చూపెట్టేవాడు బాబా, మాటలతో కాదు. అంటే కర్మయోగి. ఇది 6వ విశేషత బాబా. 7వది బాబా సంపూర్ణ అవస్థకు దగ్గరలో చేరుకోగానే బాబా తన యొక్క సిద్ధులని మొత్తం దాదీజీకి అర్పణ చేశారు. మొత్తం విశ్వ కళ్యాణం కొరకు మొత్తం తన యొక్క తపస్య జీవితాన్ని అంకితం చేశారు. తర్వాత లాస్ట్ 8వ వస్తే బాబా నష్టో మోహ స్మృతి లబ్ధ. గీత అంతిమ అధ్యాయం. బాబా అందరితో డిటాచ్ అయిపోయాడు. ఆ రోజు నైట్ క్లాస్లో బాబా ఈ విధంగానే క్లాస్ చేస్తారు కదా బ్రహ్మబాబా, రోజు చేసేవారు. నైట్లో బాబా రోజు గుడ్ నైట్ చెప్పేవారు. కానీ ఆ రోజు ఏం చెప్పారు బాబా, గుడ్ బాయ్ అని చెప్పారు. తెలుసు బాబాకి నేను సంపూర్ణ అవస్థకు చేరుకొని సంపూర్ణ ఫరిష్త అవుతున్నా. అంటే తన యొక్క మొత్తం జీవితాన్ని, అలౌకిక జీవితాన్ని బాబా ఈ భక్తిలో రాసిన గీత ఏదైతే ఉందో 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం ఆ బ్రహ్మబాబా జీవిత చరిత్ర చదివితే మనకన్నీ తెలిసిపోతాయి. అంటే ఇవి 8 పాయింట్స్ కనీసం మనం ఒక సార రూపంలో దీన్ని రోజు పడుకునే ముందు చెక్ చేసుకోవడం. అంటే ఈరోజు నేను నిశ్చయ బుద్ధిగా అయ్యి నిశ్చయ బుద్ధిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, నాకు 100% ఉన్నానా లేదా, నా పైన, నాకు, బాబా పైన, పరివారం పైన, అందరి పైన. తర్వాత నేను సర్వ సమర్పణ బుద్ధిని బాబాకు సమర్పించి చేస్తున్నానా లేదా, అయితే మన్మతం ఉందా, శ్రీమతంలో నడుస్తున్నానా, చెకింగ్. 3rd యజ్ఞ రక్షకునిగా అయ్యి ఇంటిని కూడా యజ్ఞంగా చూస్తూ ఇంట్లో ఉంటూ అలా యజ్ఞ రక్షకునిగా ఉండి సేవ చేస్తున్నానా లేదా. తర్వాత బేఫికర్, ఏదైనా పరీక్ష వస్తే విచలిత అవుతున్నానా డగుమగైతుందా స్థితి ఒక ఏకరసగా ఉందా. తర్వాత కర్మయోగి. మరి కర్మల్లో కూడా అంటాడు బాబాయ్, మనకు హోంవర్క్ ఇచ్చాడు ఒక 8 ఇయర్స్ బిఫోర్ బాబా, రోజు 8 సార్లు మీరు 5 స్వరూపాల అభ్యాసం చెయ్యాలన్నాడు బాబా. అంటే స్వయం భగవంతుడు చెప్తే దానిలో ఏదో ఒక కొంత సీక్రెట్ ఉంటుంది. ఏది ఇచ్చినా కూడా బాబా హోంవర్క్ అది చేసే వాళ్ళే మనసా సేవ చేయగలుగుతారు అని బాబా చెప్పారు. అంటే ఈ విధంగా కర్మయోగి, కర్మల్లో కూడా నేను రకరకాల స్వమానాలతో బాబాయ్ అదిలో కర్మ చేస్తున్నాను లేదా. తర్వాత గెహెన్ తపస్య, రోజు రోజుకి నా తపస్య నేచురల్ అయిపోతుందా లేకపోతే ఇంకా డిఫికల్ట్గా ఉందా, కష్టపడాల్సి వస్తుందా యోగంలో, ఇంకా ఇలా కూర్చోగానే సెకండ్లో బాబాతో కనెక్ట్ అవుతున్నానా లేదా. తర్వాత బాబాలోనే అయితే గుణాలు శక్తులు అన్నీ ఉన్నాయి, అలాగే నా లోపల కూడా అవి ఉన్నాయా లేవా, అంటే నేను విశ్వం యొక్క కళ్యాణం కొరకు వీటిని యూజ్ చేస్తున్నానా లేకపోతే నా స్వార్థం కొరకు యూజ్ చేస్తున్నా. లాస్ట్కి బాబా అన్నాడు నష్టో మోహ, అంటే నేను అందరితో సమానమైన ప్రేమలో ఉంటున్నానా, దేని ఏ వస్తువు మీదనైనా వైభవాన్ని మీదనైనా, కొద్ది కొద్దిగా అప్పుడు మోహం అనేది అక్కడక్కడ ఇంకా ఉంటుందన్నమాట మన లోపల, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా 8 బాబా పాయింట్స్ని నైట్ పడుకునే ముందు చెక్ చేసుకుంటే మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అంటే చూడండి చక్కగా మనకు బ్రహ్మ బాబా శాంపిల్ రూపంలో రోజు మురళిలో శివబాబా కూడా మురళి చెప్తుంటారు, మధ్య మధ్యలో బ్రహ్మబాబా తన అనుభవాన్ని కూడా చెప్తుంటాడు. అందుకే అనుభవీ శరీరాన్ని బాబా ఎన్నుకున్నారు, ఇంకెవ్వరిని చూసే అవసరం లేదు మనం, ఒక్క బ్రహ్మబాబాని చూస్తే చాలు అంటాడు కదా బాబా. ఒక్క బ్రహ్మబాబాని హిస్టరీ చదవండి చాలా మనం ముందుకు వెళ్తాం. ఇంకా ఇంకొకటి లాస్ట్లో, ఈ మధ్యలో అందరికి కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది, హెల్త్ అంటే ఆరోగ్యం పట్ల చాలా కాన్షియస్ అయిపోయింది, అదే బయటి వాళ్ళు కూడా లౌకిక్ అలౌకిక్, ఎందుకంటే అట్లాంటి జబ్బులు వస్తున్నాయి అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికి. ఇంకోటి ఎప్పుడు కూడా మన యొక్క హెల్త్ని బాబా ఏదైతే ఆచరించాడో దానిలో హెల్త్ పాయింట్స్ కూడా వస్తాయి, బ్రహ్మబాబా ఆచరించిన పాయింట్స్. అందుకే శివబాబా మనకు 4 గంటల నుండి పొద్దున ఉదయం లేచి నుండి 10 గంటల వరకు ఒక మంచి దినచర్యనిచ్చారు బాబా, అది పాటిస్తే హెల్దీగా ఉంటాం. 4 o'clock అంటే అది ప్రకృతి పరంగా కూడా సూర్యోదయానికి ముందు 2 గంటల ముందు లేస్తే మనం చాలా హెల్దీగా ఉంటామని రాస్తారు అందులో. అందుకే పక్షులు పశువులు 8 గంటలకు ఆవాజ్ చేస్తాయి, 3:30, 4 గంటలకి. మరి మనిషి 8 గంటలకు లేస్తాడు, సూర్యోదయం అయినాక లేస్తాడు, మరి ఎలా హెల్దీగా ఉంటాడు, ఫస్టే పొరపాటు చేస్తున్నాడు, లేవడమే లేట్, పడుకోవడం లేట్, పడుకోవడం లేట్ అయిందంటే లేవడం కూడా లేట్. అదే ఫస్ట్ స్టెప్ హెల్త్ టెక్నిక్స్. ఇవన్నీ శివబాబా అతను రుహానీ సర్జన్, అందుకే డాక్టర్లకు కూడా డాక్టర్ శివబాబా, అందుకే అతని మురళిలో చెప్పే జ్ఞానంలో అన్ని పాయింట్స్ ఉంటాయి, హెల్త్ పాయింట్స్ కూడా ఉంటాయి. అంటే ఈ విధంగా లేచి ఒకవేళ మనం మంచిగా నీళ్లు తాగి 1 లీటరు అలా వాక్ చేసి కొద్దిసేపు ఫ్రెష్ అయ్యి యోగంలో కూర్చోండి 1/2 hour, చాలా మంచి మెడిటేషన్ అవుతుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా ఎక్సర్సైజ్ వామప్ ఇవన్నీ చేసి మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగండి. అంటే బాడీలో కనీసం 4-5 లీటర్ల వాటర్ రోజు వాడాలి, అప్పుడు హెల్దీగా ఉంటారు. మరి అది వాడకం మనం తినడం ఎక్కువైంది తాగడం తక్కువైపోయింది. అంటే ప్రకృతిలో కూడా 3 వంతుల నీళ్లు ఉంటాయి, 1 వంతు భూభాగం ఉంటుంది. అంటే శరీరంలో కూడా 3 వంతుల నీళ్లు, 1 వంతు ఫుడ్ అన్నమాట. అంటే ఈ విధంగా మెయింటైన్ చేస్తే మనం చాలా హెల్దీగా ఉంటాం. తర్వాత తినే ఆహారంలో కూడా డాక్టర్స్ నేచురోపతిలు వీళ్ళందరూ చెప్తారు మనకి, మీరు మార్నింగ్ మంచిగా తినండి, మధ్యాహ్నం 50%, నైట్ 25%. ఈ విధంగా పాటిస్తే మనం బాడీ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. పడుకునే ముందు 1 గ్లాస్ నీళ్ళు, మంచిగా దృష్టి ఇచ్చి మన దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ ఉంది. ఎందుకంటే శివబాబు మనతో ఉన్నాడు కదా, మనం ఎక్స్ట్రా ఎనర్జీ నింపి భోజనంలో నీళ్ళలో దాన్ని తీసుకుంటే మనం ఎవరు హెల్దీగా అయిపోతాం. మరి సత్యయుగంలో ఏ మెడిసిన్స్ లేవు, హాస్పిటల్స్ లేవు, ఏం లేవు, వాళ్ళు ఎందుకు హెల్దీగా ఉన్నారు? మనమే కదా దేవతలం, కాబోయే నశ ఉంది కదా. మరి అక్కడ హెల్దీగా ఉన్నామంటే ఈ సంగమ యుగంలోనే బాబా మనకు ఆ ట్రైనింగ్ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అంటే ఈ విధంగా దినచర్యను మనం పాటిస్తే చాలు. ఇంకా హార్డ్ వర్క్, ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మంచిగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. ఎప్పుడు కూర్చోవడం ఇలాంటివి ఉంటే హెల్దీగా ఉండరు, సోమరి అయిపోతారు. ఈ టేస్టీ బర్డ్స్ ఉంటాయి కదా నాలుక పైన, అవట్టి ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో టేస్టీగా ఫుడ్ తయారు చేసుకొని తినడం మొదలు పెడతారు, అప్పుడు హెల్త్ ఖరాబ్ అవుతుంది. మరి టేస్టీ కొరకు తినాలా మనం, హెల్దీ కొరకు తినాలా? ఒకప్పుడు ఆకలి అయితే అన్నం తినేవాళ్ళు, ఇప్పుడు టేస్టీ కొరకు తింటున్నారు, వెరైటీ వెరైటీ. మరి ఏమైతుంది, శరీరం పనికి రాకుండా అయిపోతుంది. అందుకే బాబా యజ్ఞంలో 8 అవర్స్ బాబా అంటాడు కర్మ చేయి, కర్మయోగి. అందుకే బయట కూడా జాబ్ అవర్స్ ఎన్ని ఉంటాయి, 8 అవర్స్. ఇట్లా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి, సేవలో బిజీ ఉండే వాళ్ళకి టైం టు టైం ఆకలి అవుతుంది, వాళ్ళు టైం టు టైం తింటారు, అప్పుడు బాగుంటారు. అంటే ఈ విధంగా మనం తనువు మనస్సు ధనం, బాబా మనస వాచ కర్మన, ఒక సిస్టమేటిక్ సంఘం యుగంలో మనకు టైం టేబుల్ తయారు చేశాడు బాబా, దాన్ని ఆచరిస్తే చాలు, ఇంకెవరిని చూసే అవసరం లేదు. ఒకవేళ మనకు సేవ లేదు అంటే మీరు క్రియేట్ చేసుకోండి, ఇంకా వేరే సేవలో వెళ్ళిపోవచ్చు, ఫ్రీడమ్ అన్నమాట. బాబా యజ్ఞంలో ఎంతో సేవ ఉంది, ఏ సేవ అంటే ఆ సేవ క్రియేట్ చేసుకోవచ్చు. నేను నిన్న అక్కడ కరీంనగర్లో రాగానే అక్కయ్యతో అన్నాను, అక్కయ్య ఈరోజు ఫ్రీ ఉన్నాను, నాకు ఏదైనా సేవ చెప్పండి. ఎందుకంటే వట్టి ఉంటే మాయ వచ్చేస్తుంది. ఈరోజు తీసుకొచ్చారు మార్కెట్ హైదరాబాద్, ఇట్లా అన్నీ చేసుకుని ఈవినింగ్ ఇక్కడికి రావడం జరిగింది. అంటే సేవ చేస్తే బాబా మనకు ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ చేస్తాడు. నాకు పాజిటివ్ ఏమైందంటే, నేను ఒక డాక్టర్ని కలిసేది ఉండే హైదరాబాద్లో, తను అనుకోకుండా ఇక్కడే కలిశాడు. చూడండి డ్రామా ఎంత అక్యురేట్గా ఉంటుంది. మనం సేవ చేస్తే దానికి ఫలం బాబా వెంటనే రిటర్న్ చూపెడతారు. అంటే ఈ విధంగా యజ్ఞం అంటే కొద్దిగా రుచి, యజ్ఞం అంటే ప్రేమ, యజ్ఞ సేవ చేస్తే ఫ్యూచర్ మనకు తెలియదు, కానీ బాబాకు తెలుసు మన ఫ్యూచర్ ఏంటి, మనకేమేమి అవసరం, అవన్నీ బాబా కల్పిస్తారు అలా నేచురల్గా. ఇదే సత్యయుగంలో టైం టేబుల్ ఉంటుంది మనది. అక్కడ కూడా 4 o'clock లేస్తాం, అక్కడ మెడిటేషన్ చేయం, 4 o'clock లేసి ఏం చేస్తాం, ప్రకృతిని చూస్తూ ఆనందంగా అలా కూర్చుంటాం, నేచురల్ సోల్ కాన్షియస్. ఇవే రూల్స్ అక్కడ ఉంటాయి మళ్ళీ. అంటే బాబా ఈ సంగమ యుగంలో ఇచ్చినటువంటి దినచర్యను పాటిస్తే మనం, మనమే నెక్స్ట్ లీడర్స్. ఇప్పుడు ముందు ముందు సాక్షాత్కారం అయ్యేది మన పిల్లల ద్వారానే, కాబట్టి ఈ విధంగా ఎవరైతే అక్యురేట్ ఉంటారో వాళ్ళ ద్వారానే బాబా అంటారు. మీ ముందు భక్తుల లైన్ చాలా పెద్దగా ఉంటుంది, వాళ్ళందరికీ మీరు దృష్టి ద్వారా సకాశివాలి, శక్తినిచ్చే ఆత్మలు మీరు. మీరు డాక్టర్స్ అవుతారు, రుహానీ డాక్టర్స్, రియల్ డాక్టర్స్. ఇదన్నమాట. ఈ విధంగా మనం దినచర్యని పెట్టుకొని ఆనందంగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి, వర్తమానంలో జీవించడం. ఈరోజు ఏం చేయాలంతే, పొద్దున్న లేచి నుండి నైట్ వరకు టైం టేబుల్ నైటే పడుకునే ముందు ఫిక్స్ చేసుకోండి. అంటే ప్రోగ్రామింగ్, కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేస్తారు కదా, ఫైల్స్ క్రియేట్ చేస్తారు, రేపటి ఫైల్ నైటే క్రియేట్ చేసుకోవాలి. పొద్దున్న లేచి బాబా నుండి వరదానాలు ఎలా తీసుకోవాలి, ఈరోజు ఏ స్వమానంలో ఉండాలి, ఈరోజు కర్మల్లో ఏం స్వమానం అభ్యాసం చేయాలి, మురళిలో ఈరోజు నేను ఎన్ని పాయింట్స్ అండర్లైన్ చేయాలి, నాకు ఏమేమి అవసరం అందులో, అంటే బస్ మన టైం టేబుల్ మనమే ఇలా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి ఇంకెవ్వరి మీద మనకు సంకల్పాలు నడవు, మనం చాలా బిజీగా ఉంటాం, బిజీ ఉంటే ఈజీగా ఉంటాం. ఇది మన బ్రాహ్మణ జీవితం సంఘం యుగంలో ఎంజాయ్ చేసేటువంటి ఆర్ట్. కళ అన్నమాట. ఓకే, ఓం శాంతి.